ईश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः, श्री मात्रे नमः, सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। ఇది ఒక బ్రహ్మసభ అంటున్నాము. ప్రతిరోజు మేళతాళాలతోటి మనం స్వామి పాదుకల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నాము. అవ్యక్తంగా వారు, వ్యక్తంగా అమ్మ రూపంలోని మళ్ళీ వారు, శ్రోతలుగా వారు, భక్తులుగా వారు, అన్ని చోట్ల మనల్ని స్పృశిస్తున్న గాలిలో కూడా వారే, చుట్టూ ఎటు చూసినా వారే కనిపిస్తున్నారు. అటువంటి వాతావరణంలో మనం ఈ సత్సంగ కార్యక్రమాలలో 10 రోజుకి చేరుకున్నాం. ఇక్కడ మనం మన పూజ్య మాతాజీ వారు చేసే ప్రవచనాలలో, ప్రతిరోజు వారు చెప్పే ప్రవచనాలలో ప్రారంభంలో ఒక మాట చెప్తుంటారు, భక్తులందరిలోనూ ప్రకాశిస్తున్న పరమాత్మకు పరమాత్మ స్వరూపానికి ప్రణమిల్లుతున్నాను అంటారు. ఒక బ్రహ్మజ్ఞానికి ఒకదాని మీదే ఆశ, ఏమంటే తనని ఆశ్రయించిన వారందరూ కూడా తన అంచనాలకు తగినట్లుగా పైకి వచ్చి వారు తరించాలి అనేది వారి మనస్ఫూర్తిగా వారు కోరుకునే కోరిక. అది ఇలాగా మన ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మను దర్శించగలిగే శక్తి మనకి రావడం కోసమే వారు చేసే ప్రయత్నాలలో మొదటిది లక్ష్యార్థ ఉపదేశం, ఆ తర్వాత సాధనలో మార్గదర్శకత్వం, అంచెలంచెలుగా మనని ముందుకు తీసుకువెళ్లేందుకు వారు చేసే నిరంతర ప్రయత్నం. ఇంత జరుగుతుంటే కూడా మనం ప్రతి ఒక్కరిలో పరమాత్మని దర్శించగలుగుతున్నాము. మనలో మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాం, సర్వాత్మ కూడా అంటున్నాం దేవుణ్ణి. ఈ ప్రపంచమంతా నిండి, సృష్టి అంతా నిండి ఉన్నది ఆయనే, సృష్టికి అవతల ఉన్నది ఆయనే, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులోనూ ఉన్నది ఆయనే. ఇలా నిండి ఉన్న ఆయన మనలో ఉన్నది కూడా ఆయనే అని చెప్తున్నాం. సో మనలాంటి ప్రతి ప్రాణిలోనూ ఉన్నది ఆయనే అన్నప్పుడు వారిలో మనకి అమ్మ చెప్పినట్లుగా ప్రకాశించే పరమాత్మ కనిపిస్తున్నాడా, వారిలో ఏవో కొన్ని గుణాలు కనిపిస్తున్నాయా? నిత్య జీవితంలో మనం చూడగానే ప్రతిరోజు కనిపించే వ్యక్తిలోనే వారు వేసుకునే డ్రెస్ ముందు కనిపిస్తుంది, బా ఈరోజు చాలా మంచి డ్రెస్ వేసుకున్నారు, ఈరోజు మంచి స్మార్ట్గా ఉన్నారు, లేకపోతే ఈరోజు మంచి చీర కట్టుకున్నారనో, లేకపోతే ఏదో ఒకటి ఒక అందం వాటిలో ప్రకృష్టంగా మనకి ఏది ఆకర్షిస్తుందో దాని గురించి చెప్తున్నాం. అట్లాగే ప్రతి మనిషిలోనూ మనకి ఏదో ఒక గుణాన్ని చూస్తున్నాం. ఆ గుణాలు కొన్ని కొంతమందిలో మంచిగా ఉంటే కొంతమంది చెడులో ఉండొచ్చు కూడా, కానీ మనని ఆకర్షించే గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా చూస్తున్నాము, మన అంతఃకరణంలో ఉన్న ప్రిజంలో నుంచే కదా. పట్టకమని బాబుజీ చెప్తుండేవారు వారి దివ్య చరిత్ర, మన దివ్య స్మృతుల్లో చాలా చోట్ల మనం చూసాం. అది మనలో ఉన్న ఈ ప్రిజం ఏదైతే ఉందో, ఈ ప్రిజం మనకి ఏం చూపిస్తోంది, మనము ఏ గుణాలని ఎదుటివారిలో చూడదలుచుకున్నామో ఆ గుణాలనే చూస్తున్నాం. ఇది ట్రాన్స్పరెంట్గా మారితే మనకి ఎదురకుండా వారిలో కనిపించే ఆ గుణాలు ఏవి చూడాలో అవి కనిపిస్తాయి, ఏవి అవసరం లేదో అవి కనిపించవు. దృష్టికి గోచరించేవి మామూలుగా కనిపిస్తూనే ఉంటాయి, వాటిలో ఏది విశేషంగా మనల్ని ఆకర్షిస్తుంది అని దాన్ని బట్టి మన గుణాలు ఎలా ఉన్నాయనేది మనకి మనమే జడ్జి చేసుకోవడానికి వీలు ఉంటుంది. అదే గుణత్రయ విభాగంలో చెప్పేది, మనకి మనమే జడ్జి చేసుకుంటాం, మనలో ఏ రజోగుణం ఎక్కువ ఉందా, తమో గుణం ఎక్కువ ఉందా, సత్వగుణం ఎక్కువ ఉందా, ఏ గుణం పెంపొందుతోంది, మనలో ఏ గుణం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అనేది మనకి అర్థం చేసుకోగలిగే శక్తి మనం చేస్తున్న సాధనలో మనకి వస్తుంది. ఈ సాధనలో మనకు వచ్చే ఈ వస్తువుని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా లేదా, ఉపయోగించుకుంటే మనకి ఎదుటి మనిషిలో మనకి ఏది చూడవలసిన గుణమో అదే కనిపిస్తుంది. దాన్నే మనం చూడడానికి నిరంతరం చేసే సాధనలో ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం అనేది డిసైడ్ అయి ఉంటుంది. సాధన పరంగా చూసినట్లయితే ప్రకృతి మనకి చాలా పాఠాలు నేర్పుతూ ఉంటుంది. ఆ ప్రకృతిలో మనందరం ఒక భాగం, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రకృతిలో భాగమే. ప్రతి ఒక్కరి నుంచి మనకి ఏదో ఒక లెసన్ వస్తూ ఉంటుంది, ఏదో ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది. ఆ మెసేజ్ని మనం గ్రహించడం అనేది గురుదేవుల మార్గదర్శకత్వంలో వారిచ్చిన స్ఫురణతో, వారిచ్చిన బోధతో, ఆ బోధలోని సారాంశాన్ని వంట పెట్టించుకున్న పద్ధతిలో మనం నేర్చుకున్నట్లయితే మనకి ఆ మెసేజ్లు అందుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఆ మెసేజ్లు అందుకోవడానికి మనం చేసే కృషి కూడా, దాన్ని పురుష ప్రయత్నం అంటాం మనం. ఆ పురుష ప్రయత్నం కూడా ఆ స్థాయిలో మనం చేయగలుగుతున్నామా లేదని కూడా మనకి ఎప్పటికప్పుడు జడ్జిమెంట్ అయిపోతూ ఉంటుంది. మనం చూస్తూ ఉండగానే ఎదుర్కొండానే ఒక మనిషిలో అతను చాలా కోపిస్తున్నా అంటాం. అతనిలో మనకి చూడంగానే ఆ కోపం కనిపిస్తుంది. అంటే గతంలో మనకు అనుభవాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అతని మీద ఒక అభిప్రాయం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ అభిప్రాయాన్ని బట్టి మనం ముందుకెళ్తున్నాం, కానీ వెంటనే చూడంగానే అభిప్రాయం మనకి మనసులో మైండ్లో రికార్డ్ అయిపోతుంది. బయటకు రాగానే అది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఎక్స్ప్రెస్ అయ్యి ఇతని వల్ల ఇతను దూరంగా ఉండాలి అనే ఒక భావన వచ్చేస్తుంది. లేకపోయినట్లయితే ఇతను చాలా మంచివాడు అని అనుకుంటే ఆ మంచివాడి దగ్గరికి మనం పోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాగా మనం చూసే ప్రతి విషయంలోనూ కూడా మనం మంచిని దర్శించటం. ఇప్పుడు బాబుజీ మనం మనకి ఇంట్రడ్యూస్ చేసిన ప్రార్థనలో కూడా అదే ఉంది. ప్రతి ఒక్కరిలో మంచిని చూడటం, మంచిని విషయాలను గ్రహించటం, మంచిని వినటం, ఇవన్నీ కూడా మనం ఒక నిత్య కార్యక్రమంలాగా చేసుకునే ప్రయత్నం మనం చేయగలిగితేనే నిన్న మనం ప్రతిరోజు మాట్లాడుకునే నిర్మలాంతకరణం సాధించడానికి అది దోహదం చేస్తుంది. ఇక్కడే మనకి ఎన్నో అనుభవాలు అందిస్తున్నారు. బృందావనం అనేది ఒక సెంటర్ పాయింట్, మనం కూడా మాట్లాడుకున్నాం. మనం ఆ క్షేత్రం నుంచే మనకి పాఠాలు వస్తూ ఉంటాయి. ఆ పాఠాలు మనం అన్వయించుకోవడంలోనే మనం ఎంతవరకు మనం పరిణితి పొందేమో అనేది తెలుస్తూ ఉంటుంది మనకి. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మొదట్లో నేను మూర్తి గారు మాన్యాసం చెప్పే రోజుల్లో కన్నయ్య వచ్చి పక్కన కూర్చోవడం నేర్చుకుని మొదలుపెట్టాడు. వచ్చితే అతను పాపం చాలా ఉత్సాహంగా వస్తాడు. వచ్చి కూర్చుంటాడు, పక్కన కూర్చుని తనకి న్యాస పంచాంగ రౌద్రీకరణ దగ్గర నుంచి తను చదువుకుంటూ ఉంటాడు, చదువుతూ ఉంటాడు మాతో పాటు, ఆల్టర్నేట్గా చేస్తూ ఉంటాడు. మనం లౌకికంగా ఏదైతే నేర్చుకున్నామో, గురువుగారి దగ్గర ఏదో నేర్చుకున్నామో, దానికి ఏమాత్రం డీవియేషన్ వచ్చినా కూడా ఈ స్వరంలో కొంచెం మనసు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఈ డిస్టర్బ్ అయిన మైండ్ తోటి అది ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే మన మైండ్ కూడా దెబ్బతింటుంది. ఆ డిస్టర్బెన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది నేర్చుకున్నట్లయితే అది మనకేమవుతుందంటే మనకి ఇబ్బంది పెట్టదు. దీనికి అన్నింటి మించి ఇంకోటి ఏంటంటే, మనము ఇప్పుడు ఈ మొదలుపెట్టి మాట్లాడుతున్న కొద్ది మూర్తిగారు చదివేది నేను చదివినా, నేను చదివేది మూర్తి గారు విన్నా, లేకపోతే మాదిరం చదివేది కన్నయ్య విన్నా, కన్నయ్య చదివేది మేము విన్నా కూడా ఆ దాని మీద కాన్సన్ట్రేషన్ వెళుతుంది అనుకోండి. ఆ కాన్సన్ట్రేషన్ వెళ్తున్నంతసేపు మనకి ఏమవుతుంది, మైండ్ అంతా డిస్టర్బ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏది ఫోకస్ చేయాలి, ఏది ఫోకస్ చేయకూడదు అనే దాని మీద మనం కనుక దృష్టి పెట్టి విచారణ చేసినట్లయితే అక్కడ మనం చేస్తున్న కార్యక్రమం ఏంటి అంటే, ప్రపంచమంతా ఇందాక మనం అనుకున్నట్లుగా పరమేశ్వరుణ్ణి చూడాలి. మన చుట్టూ ఉన్న దిక్కుల్లో చూడాలి, మన చుట్టూ పరిసరాలలో చూడాలి, మనలో మనం చూసుకోవాలి. ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది అక్కడ ఆ ప్రక్రియలో. ఈ ప్రక్రియలో జరుగుతున్నప్పుడు ఈ శబ్దాల వల్ల మనం ఎందుకు డిస్టర్బ్ కావాలి? మన భావనలో ఉండవలసింది ఎవరు? ఆ పరమేశ్వరుడు కదా. మన శరీరంలో ప్రతి భాగంలోనూ ఆ పరమేశ్వరుణ్ణి మనం చూస్తున్నాము. మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువులోనూ పరమేశ్వరుణ్ణి చూడాలి. అవి చూడాలనే ఉద్దేశంతో మనం ఆ కార్యక్రమాన్ని, ప్రక్రియను నిర్వహిస్తున్నాము. అది చేయటం వల్లనే మనము పరమేశ్వరుని స్థాయికి వెళ్ళి ఆయనని మనం అర్చించే అర్హత పొందే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ శబ్దాలు సడన్గా మనం ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాయి? ఈ శబ్దాలు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అది కూడా సాధనే. ఈ మధ్యనే చూసారు, 2-3 రోజుల క్రితం ఒకసారి సడన్ గా వచ్చి పక్కనే కూర్చుని వాచ్ చేసి నన్ను, నేనేం చదువుతున్నాను వాచ్ చేస్తాను, దాన్ని ఫాలో అవుతాను. ఇప్పుడు ఇందులో అంటే అతనిలో ఉన్న ఆ ఉత్సాహం, ఆ ఉత్సాహం చూడాలి, పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేసి చదవాలి అనేది ఉత్సాహం. సో ఆ జాగ్రత్త మీరు ఇక్కడ చాలా మంది చూసి ఉంటారు, మీ ఇద్దరం రామన్ గారితో పాటు చదువుతూ ఉంటే పక్కన వచ్చి చూస్తాడు, మీ ఇద్దరిని చూసి హీన్గా అబ్జర్వ్ చేస్తాడు, మా పెదాల కదలిక చూస్తాడు, చూసి దాన్ని పట్టుకుంటాడు, పట్టుకుని కరెక్ట్గా దాన్నే మొదలు పెడతాడు, అందుకుంటాడు మధ్యలో ఎక్కడ ఉంటే అక్కడ అందుకుంటాడు దానికి వచ్చినంత వరకు. సో ఇక్కడ మనం చూడవలసింది ఏమిటి, అతని వల్ల మనం పొందే డిస్ట్రాక్షనా, అతని వల్ల అతని వదలడం ఉత్సాహాన్న. సో ఈ ఉత్సాహాన్ని చూడటం, దాన్ని మనం డిస్టర్బెన్స్ పొందటం అనేదేమో కేవలం చూడటం వరకే అవుతుంది, ఈ డిస్ట్రాక్షన్ వదిలేసి అతనిలో ఉన్న ఉత్సాహాన్ని గుర్తించడం అనేది దర్శనం అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని మనం చూస్తున్నామా, దర్శిస్తున్నామా? సో దర్శించేది ఏమవుతుంది, అతనిలో ప్రకృష్టంగా మనం ఏది చూడాలో అది చూడటం, ఏది చూడకూడదు దాన్ని వర్జించడం. ఇందులో మనం చూడవలసింది ఏది, ఒక మంచి గుణం, ఆ మంచి గుణాన్ని మనం జాగ్రత్తగా పికప్ చేసుకుని చూడగలుగుతున్నామా లేదా అనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం అది. ఇప్పుడు ఏదైనా సరే అతను అట్లా వచ్చి మొహంలో మొహం పెట్టి చూడంగానే పురుషోత్తమను, శ్రీసూక్తమను, రామన్ గారు నేను చెప్తూ ఉంటాను, చెప్పంగానే అతను అందుకుంటాడు, అందుకుని చెప్పేస్తూ ఉంటాడు. ఇట్లాగా మనం సరే మనం ఇలా జరుగుతుంటే ప్రతి మన ప్రతి దీనిలో ప్రకృతిలో ఎందుకు అనుకున్నాం కదా, ప్రతి చోట మనకు పాఠం వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన పాఠాన్ని మనం ఎట్లా తీసుకుంటున్నాం అనేది అనుకున్నాం, అన్నదానంలో కావచ్చు, మరో చోట కావచ్చు, మరో చోట కావచ్చు, చిన్న చిన్న విషయాలలో మనం డిస్టర్బెన్స్ అయిపోతుంటాం. డిస్టర్బెన్స్ అయిపోయి వారితో ఆర్గ్యుమెంట్ దిగే పరిస్థితి వస్తూ ఉంటుంది కూడా. ఆర్గ్యుమెంట్ దిగే పరిస్థితి వచ్చినప్పుడు మనం అది ఒక పరీక్షగా మనం ఎందుకు తీసుకోవట్లేదు? సో ఒక బాహ్య విషయం మనల్ని ప్రొవోక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రొవోకేషన్ని మనం అధిగమించాలి అనే ప్రయత్నం మనకి విచారణ ద్వారా వచ్చిందనుకోండి, మన సాధనలో ముందుకు వెళ్తున్నట్లే. లేకుండా మనం రియాక్ట్ అవుతున్నాం అనుకోండి, రియాక్ట్ అవుతున్నామంటే వెనకబడుతున్నాం, ఒక స్టెప్ వెనక్కి వేసినట్టే లెక్క. సో అందుకని ఇది ఎప్పటికప్పుడు విచారణ వస్తూ ఉంటేనే మనకి మార్నింగ్ నుంచి రాత్రి వరకు సాయంత్రం ఒకసారి కనుక అరగంట పావుగంట కూర్చుని పడుకునేటప్పుడు ఈరోజు జరిగిన విషయాలలో ఎక్కడ నేను డిస్ట్రాక్ట్ అయ్యాను, ఎక్కడ నేను సమాధాన పడ్డాను, ఎక్కడ నేను కరెక్ట్గా ఉన్నాను, ఎక్కడ పొరపాటు చేశాను అనేది ఎప్పటికప్పుడు విచారణ మనం చేసుకోగలిగితే అది మనకి ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. సద్గురుదేవులు మనకిచ్చిన బుద్ధితోటి, వారిచ్చిన స్ఫురణతోటి మనని మనమే కరెక్షన్ చేసుకుంటూ ఉంటాం. ఈ సెల్ఫ్ కరెక్షన్ నడుస్తుంది, ఈ సెల్ఫ్ కరెక్షన్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ సెల్ఫ్ కరెక్షన్ వల్లనే మనకి నేను ప్రసాద్ గారు చెప్పినట్లుగా సిగ్నల్, నాయిస్ సిగ్నల్ రేషియోని కరెక్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఏ శబ్దం వినాలో ఆ శబ్దమే వినపడుతూ ఉంటుంది, ఏ శబ్దం వినపడాల్సిన అవసరం లేదు, ఆ శబ్దాన్ని వినిపించనివ్వదు. ఈ ప్రయత్నంలోనే మనం చేస్తున్నప్పుడు వచ్చే అవరాధాలలో ఇంపార్టెంట్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి వస్తుంది. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడే మన సోదరుడు ప్రసాద్ చెప్పారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనం చాలా చాలా ఇబ్బంది పెడుతుంటుందండి. ఈ మధ్యనే ఒక కథ చదివాను, అందులో ఒక శిష్యుడు గురువుగారు ఆశ్రమంలోకి వచ్చి ఆయన అందరికీ చెప్తారంట, నేను చాలా ఉన్నత కుటుంబం నుంచి వచ్చాను, చాలా మంచి భావాలు ఉన్నవాడిని, నాకు చాలా మంచి ఆశయాలు ఉన్నాయి, నేను మోక్షాన్ని పొందాలనుకుంటున్నాను, ఈ గురువుగారి దగ్గర అయితే నాకు అది సాధ్యం అవుతుంది చెప్పి వచ్చాను, సో ఇది ఖచ్చితంగా నేను చేసి తీరుతాను అని అతనికి వచ్చి అందరితో చెప్పుకుంటూ ఉండేవాడు ఫ్రెండ్స్ తోటి. ఈ ఫ్రెండ్స్ తోటి చెప్పుకుంటుంటే మిగతా సాధకులందరూ కూడా అది వింటూ ఉండేవాళ్ళు, అది మోతాది మించి అందరూ భరించలేకపోతూ ఉండేవాళ్ళు. ఆ క్రమంలో అతను ప్రతిరోజు ఎక్కడికో చోటు భిక్షకు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చి వీళ్ళకి చెప్పడం, చెప్పి ఏమవుతుందంటే మనకి అసలు విషయాలు పక్కన పోయి ఈ విషయాలతో అందరూ డిస్టర్బ్ అయిపోతున్నారు. సో డిస్టర్బ్ అయిపోతుంటే అతని కాదుకి ఏంటంటే నేను అందరికంటే బాగా మాట్లాడుతున్నాను, నాలాగా మాట్లాడగలిగే వాళ్ళు ఇంకెవరు లేరు, సో నేను గొప్ప సాధకుడిని అవుతానని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసిందండి. సో గురువుగారికి తాకట్ పోయింది ఈ విషయం. సో గురువుగారు ఏం చెప్పారు, సడన్ గా ఒకరోజు అయ్యా మరి 1వ తారీఖు వస్తుంది, ఒక 4 రోజుల పాటు మనందరం ఒక మంచి సంకల్పం తీసుకుందాం, సంకల్పం తీసుకుని ఆ సంకల్పాన్ని మీరు జాగ్రత్తగా నెరవేర్చుకుని ఆ మంత్ అయ్యాక మీ రిజల్ట్స్ చూస్తాను, నేను ఎవరు సంకల్పాన్ని బాగా క్యారీ ఫార్వర్డ్ చేశారో వాళ్ళకి మరిన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను, ఈ లోపు మాత్రం ఎవరు కనుక సంకల్పాన్ని పూర్తిగా తీసుకువెళ్ళలేకపోతే అక్కడ ఆపేసేద్దండి, ఆపేసి మళ్ళీ మీ రొటీన్లో మీరు పడిపోండి అని చెప్పాడు. సరే అందరూ పాపం ఎవరికి తోచింది వాళ్ళు తీసుకున్నారు. అంటే చెప్పాలన్నమాట, వచ్చి గురుగారికి కూర్చుని ఉంటారు, గురుగారికి కూర్చుని చోటు గట్టి వెళ్ళి గురువారి నేను ఈ సంకల్ప గిన్నెలో తీసుకుంటాను అందరూ చెప్పాలి. చెప్తే ఇతను ఏం చేశాడు, వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత, సార్ అయ్యా గురువరయ్యా నాకు ఈ సంకల్పం ఆ సంకల్పం లేదని మీరేం చెప్పేది నేను చేస్తాను, నాకు చాలా మంచి సంకల్పం ఇవ్వండి, చాలా పెద్ద సంకల్పం ఇవ్వండి, ఈ పెద్ద సంకల్పం ఇచ్చినట్లయితే దాన్ని నేను నెరవేర్చి మీకు చూపిస్తాను, తర్వాత నెక్స్ట్ రోజు తీసుకెళ్తారు కానీ అంటారు. అలాగే నాయన మరి నేను చెప్పేది నువ్వు చేయగలుగుతావో లేదో, చేయగలుగుతావో లేదంటే అదేంటి గురుగారు ఇన్నాళ్ళు నన్ను మీరు చూస్తున్నారు ఆ మాత్రం మీరు గ్రహించలేరా, మీరు చెప్పండి చెప్పి చూడండి అంట. సరే అయితే ఒక నెల రోజుల పాటు నువ్వు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాను అంట. అంటే ఇంత చిన్న సంకల్పమా, సంకల్పం ఎట్లా అవుతుంది గురుగారు, మాట్లాడకుండా ఉండటం ఎంత ఎంత ఈజీ విషయం, అది రోజు మాట్లాడుతుంది మాట్లాడటం మానేస్తాను అంతే కదా, నాకు అంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ మళ్ళీ రకరకాల సంకల్పాలు తీసుకుంటే నాకు ఇంత చిన్న సంకల్పం మీరు ఇస్తారా, నేను ఇది చేసిన తర్వాత మనం మాట్లాడదాం, చేసిన తర్వాత మాట్లాడదాం నేను అప్పటివరకు మాట్లాడద్దాను. ఈయన సరే అలాగే వచ్చేసాడు బయటికి. సో మొదటి రోజు ఏదో నడిపించాడు, రెండో రోజు వచ్చేసరికి పక్కన వాళ్ళతో మాట్లాడకపోతే మనసు ఒప్పట్లేదు, మాట్లాడడానికి అసలు అవకాశమే దొరకట్లేదు, మాట్లాడకూడదు అయిపోయింది. రెండో రోజు అయిపోయింది, మూడో రోజుకి వచ్చేసరికి చికాకు పడుతుంది, సైలెంట్గా ఎంతసేపు ఉండాలి ఎలా ఉండాలి, ఆ తర్వాత నెక్స్ట్ బరువు అయిపోతుంది, మైండ్ అంతా బరువు అయిపోతుంది, మైండ్ నిండా బోల్డ్ విషయాలు ఉన్నాయి మాట్లాడాలి, ఏవో కమ్యూనికేట్ చేయాలి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, నేను మాట్లాడాలంటే నాకు వాయిస్ నాకు నేను మాట్లాడకూడదు నాకు ఇది వచ్చేసింది. 3 డేస్ 4 డేస్ అయిపోయిన తర్వాత ఇతను మైండ్లో భరించలేనంత ఇది వస్తుంది, కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి, అన్నీ వచ్చి 1 వీక్ అయ్యేసరికి ఏం చేయాలో తెలియక గురుగారి దగ్గరికి వెళ్ళి కాగితం మీద రాసిచ్చాడు. గురుగారు నేను భరించలేకుండా ఉన్నాను ఏం చేయమంటారు, ఆయన యు ఆర్ ఫ్రీ నాయన నేను ముందే చెప్పాను, సంకల్పం కనుక నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోతే నువ్వు విత్డ్రా అయిపోవచ్చు, ట్రై చేస్తూ ఉంటే ఇంకోసారి ఎప్పుడో మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తానని చెప్తాడు. ఇక్కడ అహంకారం అవడం వచ్చింది, అదేంటి నేను సంకల్పం ఇచ్చిన తర్వాత దాన్ని 1 వీక్ కూడా నిలబెట్టుకోలేకపోవడం ఏంటి, అలాగే గురుగారు నేను మళ్ళీ చేస్తానని చెప్పి మళ్ళీ కాగితం మీద రాసి వెళ్ళిపోయాడు. 2nd వీక్ అయ్యేసరికి మనిషి వీక్ అయిపోయాడు, ఏం తోచట్లా, ఏం చేయకపోతే కావట్లేదు, మనకంతా బరువెక్కిపోయింది. ఆ తర్వాత 15 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి, సార్ మౌనంగా నేను ఉండలేకపోతున్నాను, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, లోపల బయటకైతే మాట్లాడట్లేదు కానీ లోపల మాత్రం నా మనసు చాలా ఇబ్బంది పెడుతున్నాను, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నాడు. ముందు ఆశిస్తాను నాకు ఇప్పుడైనా మించిపోయింది లేదన్నాను, నువ్వు విత్డ్రా అయిపోవచ్చు అంటే, విత్డ్రా అయిపోవచ్చు అంటే మళ్ళీ విత్డ్రా అవడానికి మనసు ఒప్పట్లేదు, నేను నాకు మోక్షం కావాలని మీ దగ్గరికి వచ్చిన తర్వాత దానిలో మీరు ఒక టెస్ట్ పెడితే ఆ టెస్ట్ నేను పాస్ కాలేకపోయినట్లయితే నాకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తానికి కుదరకపోయినట్లయితే నేను చేసే ప్రయత్నం అంతా వ్యర్థం కదా, సరే నేను ప్రయత్నం చేస్తాను నాకు ఏదైనా దారి చూపించను అంటాడు. నువ్వు ఒంటరితనం ఏకాంతం అంటే మానసిక ఏకాంతం కావాలి నాయన, నీకు శారీరక ఏకాంతం కాదు, మానసిక ఏకాంతం కోసం ట్రై చేయమంటాడు. అంటే సరే అప్పటికి ఆయనకి వెళ్ళిపోయాడు, ఆశ్రమం వదిలిపెట్టేసి అక్కడ వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి వారం ఏంది 2 వారాలైంది మనిషి కనిపించట్లేదు, రావట్లేదు వెనక్కి రాలా, వెనక్కి రాకపోయేసరికి చుట్టుపక్కన మిగతా సాధకులందరూ అడుగుతున్నారు గురుగారు ఏమైపోయినట్టు వీడు రాలేదని, ఏమో నాయన ఏమైనా అయి ఉండొచ్చు, మీ జంతువు తినేసి ఉండొచ్చు, లేకపోయినట్లయితే వదులుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు, తిరిగి మొహం చూపించలేక మనకి రాలేక వెళ్ళిపోయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు నాయన అంటాడు. ఆ తర్వాత 2-3 నెలలు పోయిన తర్వాత తిరిగి వస్తాడు, తిరిగి వచ్చిన తర్వాత సైలెంట్గా ఉంటాడు, అంటే వచ్చేసి మాట్లాడుతుంటాడు అందరితో, ఫ్రెండ్స్తో అందరితో మిక్స్ అవుతున్నాడు మాట్లాడుతున్నాడు. అయిపోయిన తర్వాత అందరు పలకరింపులు అయిపోయిన తర్వాత వచ్చి గురువుగారిని కలిస్తే, గురువుగారు సార్ నేను ఇట్లాగే ఉన్నానా, నా మౌనం పోయిందా ఉందా నాకు తెలియట్లేదు, మీరు చెప్పండి అంటాడు. నీ మౌనంలో గ్లో కనిపిస్తుంది నాయన, ఖచ్చితంగా నీ మౌనం పాటిస్తున్నావు, నీ సంకల్పం ఏం చెడిపోలేదు, మిగతా వాళ్ళందరూ అయిపోయినాయి కానీ నువ్వు మాత్రం అలా కనిపిస్తున్నా మౌనం నీ నడుస్తూనే ఉంది అంటే, మరి అదేంటి గురుగారు నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడే వాటిలో ప్రతి మాట ఆచితూచి మాట్లాడుతున్నావు, కరెక్ట్గా మాట్లాడుతున్నావు, ఎక్కడా కూడా అవసరం వ్యర్థమైన ప్రసంగాలు ఏం కనిపించట్లేదు, ఇప్పుడు అంతా బాగుంది నేను అంటాడు, ఇప్పుడు నీ అనుభవాలు చెప్పు అంటాడు. నా అనుభవాలు చెప్పు అంటే అతను చెప్తాడు ఏంటంటే, సార్ వెళ్ళిపోయాను ఎక్కడికో, వెళ్ళి ఆరు అడవుల్లో కూర్చున్నాను, ఎక్కడో చోటు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఏమొచ్చింది అంటే, నాకు మొదలు అనుభవం లోపల మనసులో పైకి మౌనమే కానీ లోపలంతా అరుపులు వినిపిస్తున్నాయి. ఎటువంటి అరుపులు? భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి. మామూలు అరుపులు కావాలి, వాటిని తట్టుకోలేక నేను ఏడ్చే పరిస్థితి వచ్చింది. అన్ని అంత అరుపులు లోపల విచారణ చేసుకుంటే నాకు అర్థమైందంటే, అవన్నీ నా గతానుభవాలు, నేను గతంలో చూసిన విషయాలు, నేను గతంలో మాట్లాడిన మాటలు, ఎంతమందిని నేను పరుషంగా మాట్లాడి ఎంతమందిని విసిగించానో, ఎంతమందిని ఇబ్బంది పెట్టానో, ఎంతమందిని తిట్టానో అవన్నీ గుర్తొచ్చాయి. ఎంతమంది నా వల్ల బాధపడ్డారో వాళ్ళందరి మొహాలు నాకు కనిపించాయి. ఇది మామూలుగా అయితే నాకు కనపడేవి కావు, ఇప్పుడు అన్నీ కనపడుతున్నాయి. అలా కనపడే పరిస్థితి, నేను ఎవరితో మాట్లాడటం లేదు కదా, అది స్లోగా ఆ ఇంటెన్సిటీ తగ్గుతూ వచ్చింది లోపలికి. సో ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది, కొత్తవేమి యాడ్ కావట్లా, ఎందుకంటే నేను చుట్టూ ఎవరితో ఇంటరాక్ట్ కావట్లేదు, నా చుట్టూ మనుషులు లేరు, వాళ్ళ దగ్గర నుంచి నేనేం గ్రహించట్లేదు. సో కాబట్టి నాకేమవుతుంది, బరువు తగ్గడం మొదలుపెట్టింది. ఆ బరువు పూర్తిగా తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఒక రకమైన ప్రశాంతత వచ్చింది అనుకుంటుంటే, కొత్త శబ్దాలు వినపడడం మొదలెట్టాయి. ఏమిటా శబ్దాలు? నేను ఉన్న చోట పక్కనే సెలయేరు ఉంది, ఆ సెలయేరు నుంచి వచ్చే ఆ జల ప్రవాహం నుంచి వచ్చే సౌండ్ వినపడుతుంది. అలాగే పక్షుల కిలకిలా రావాలి వినపడటం మొదలు పెడుతుంది. సో ఇవన్నీ ఈ రోజు చూస్తున్నవే కదా, కానీ ఎందుకు వినపడలేదు ఇంతకాలం? ఇప్పుడు వినపడుతున్నాయి. ఎందుకు వినపడుతున్నాయి? ఆ వినపడటం వల్ల నాకు డిస్టర్బెన్స్ అవ్వట్లా, మైండ్ ప్రశాంతతగా ఉంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఇటువంటి హ్యాపీనెస్ నాకు ముందు లేదు. ఎందుకు లేదు అంటే, ఈ మనసు మాట్లాడటం వల్ల. ఎట్లా మాట్లాడుతుంది? మామూలుగా మాట్లాడలేదు, అలా మాట్లాడింది. ఎందుకు మాట్లాడింది అంటే, నేను చేసిన పొరపాటు వల్ల. ఎక్కువగా మాట్లాడడం, ఆ తప్పు తప్పుడుగా మాట్లాడడం, వ్యర్థ ప్రసంగాలు చేయడం వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం రియలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో, నా మనసులోగా ప్రశాంతత తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఆ ప్రశాంతతతోనే మీకు పంచుకుందామని నేను దగ్గరికి వచ్చాను. చుట్టూ మాట్లాడుతున్న అందరు చూడంగానే నాకు ఎవరితో కూడా ఏ కొత్త విషయం మాట్లాడాలని అనిపించలేదు, అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటాడు. ఇదే నాయన నీకు చెప్పదలుచుకుంది నేను. నెక్స్ట్ లెవెల్ అంటే ఇదే, దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళు. నువ్వు తీసుకువెళ్ళినట్లయితే నీకు ఈ ప్రశాంతతే నీకు దారి చూపిస్తుంది మోక్షానికి అని చెప్తే, అతనిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అతను ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మనం చేసే పనులు కూడా అవే. ఇప్పుడు మౌనం అమ్మ చాలాసార్లు చెప్పారు మనకి, మనసు మాట్లాడుతూ ఉంటాం, ఈ మనసు మాట్లాడడం వల్లే మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం అని. ఐ థింక్ ఫస్ట్ ఇక్కడ ఈ లోపల ఈ నామాలు చదివే రోజుల్లోనే ఒకరోజు ఫస్ట్ డే, ఫస్ట్ సెకండ్ డే అనుకుంటాను, జేకేను సుశీల గారు వారు నామాలు చదువుతూ ఉన్నారు. సో అక్కడ ఏమన్నా అష్టావధానం, ఒళ్ళో పుస్తకం పెట్టుకుని కుంకుమ అమ్మవారి మీద, అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ వేస్తూ పుస్తకాల్లో పేజీలు తిప్పుతూ మంత్రాలు చదవడం. ఈ చదివే క్రమంలో అంటే మనసు ఎంత నిలకడగా ఉందో తెలియదు, సడన్గా అనిపించింది నాకు. ఇదేంటి, నేను ప్రీవియస్ రెండు పేజీలు చదివినట్టు నాకు అనిపించల. అంటే ఏమైంది, మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆ రెండు పేజీలకి మనసు వెళ్ళిపోయింది. సో ఏం చేశాను, ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆ వెనక్కి ఎక్కడ నేను వెళ్ళిపోయింది అనుకున్నాను. అక్కడి నుంచి మళ్ళీ టక 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 చదువుకుంటూ వెళ్ళాను. చదువుకుంటూ వెళ్ళి మళ్ళీ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడ అప్పటికి వెళ్ళి కొంత ముందుకు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన చోటుకి వెళ్ళి కలిసి అప్పుడు కుంకుమ వేయడం మొదలుపెట్టాను, మనశ్శాంతి లేక. ఎందుకంటే పొరపాటు చేశాననే భావన వచ్చేసింది, చదవడం తప్పింది. అంటే ఈ రెండు పేజీల విలువ ఉన్న టైంలో మనసు వెళ్ళిపోయింది. యాంత్రికంగా చదివాం కానీ అక్కడ మనసు అక్కడ లేదు. సో ఇది కూడా ఒక సాధన. ఇట్లాగా ప్రతి విషయంలో మన పొద్దున్న నుంచి మధ్యాహ్నం రాత్రి వరకు మనం చేసే ప్రతి పనిలో మనకి సాధన ఉంది. ఈ సాధనని మనం గమనించి దాన్ని అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం మనకి ఎంత ఉందని నాకున్న అనుభవాల ద్వారా మీకు నేను షేర్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మనందరికీ ఇప్పుడు సుమారుగా 10 రోజులు ఇవాళ, ఈ 10 రోజుల నుంచి కూడా మనకి ఎన్నో ఇన్పుట్స్ వచ్చాయి. సత్సంగంలో మనకి ఎన్నో విషయాలు వచ్చాయి. ప్రతిరోజు అమ్మ చెప్పే లాస్ట్ పారాగ్రాఫ్లో కావచ్చు, లాస్ట్ 5-10 మినిట్స్లో కాను, వారు తీసుకునే ఒక ప్రతి కీర్తనలోనూ ఒక భావాన్ని మనకి ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఆవిడ చెప్పేది ఏంటంటే, మనం పాట పాడుతున్నామా, అందులో అనుభూతి చెందుతున్నామా, ఆ అనుభూతి మనకి కలుగుతుందా లేదా, లేనప్పుడు పాట పాడే ఉపయోగం ఏంటి. ఇది ప్రతిరోజు ఆల్మోస్ట్ వస్తుంది నాకు గుర్తున్నంత వరకు, ప్రతిరోజు ఆ ప్రస్తావన వస్తుంది. సో దాని అర్థం ఏంటి, మనం మనోవాక్కాయ కర్మలతో మనం చేసే కార్యక్రమం కనుక మనం ఏ పని చేసినా సరే ఒక సిన్సియర్గా నిజాయితీగా చిత్తశుద్ధితో చేస్తూ ఉంటే ఆ అనుభూతి మనకు వస్తుంది. ఆ అనుభూతితో మనం చేసే ప్రతి పనిలోనూ కూడా మనకి సాధన పరిణతికి ఉపయోగించే ఎన్నో అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి ఎంతో మంది భక్తులు ద్వారా బాబుజీ మనకి ఎన్నో విషయాలు అందించారు. ప్రతి దానిలోనూ ప్రతి ప్రవచనంలోనూ కూడా ఒక టేక్అవే పాయింట్ ఉంటుంది. ఆ టేక్అవే పాయింట్ని మనం గ్రహించి దాన్ని మనం ఒక ఇంపార్టెంట్గా మనం అలవాటు చేసుకోవాల్సిన లక్షణాల లిస్టులో పెట్టుకుని ఆ పెట్టుకున్న వాటిల్లో ఏ లక్షణాన్ని మనం అవలంబించగలుగుతున్నాము ఏ లక్షణాన్ని మనం ఇంకా ఫాలో అవ్వలేకపోతున్నాము అనేది కనుక నోట్ చేసుకుని ఆ లక్షణాన్ని కనుక మనం తీసుకోగలిగినట్లయితే మన సాధన మరికొంత స్పీడ్ అప్ అవుతుంది. సో ఆ స్పీడ్ అప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అటువంటి సాధనకి ఏది పనికొస్తుందో దాన్ని మనం గ్రహించడంలో మనకి బాబుజీ వారి శుభాశీస్సులు ఎప్పుడు ఉంటాయనే విషయం ప్రతిరోజు మాతాజీ ద్వారా మనం తెలుసుకుంటూనే ఉన్నాము. కాబట్టి అటువంటి పరిణతి మీ అందరికీ, మీతో పాటు నాకు కూడా మనందరికీ కలిపి అటువంటి పరిణతి రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందుకు కావలసిన మార్గాన్ని వారు చూపించి వారిని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మనసారా ప్రార్థన చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు